మాట క్రియలు ఒక్కటైన వేళ త్రికరణ శుద్ధితో జనులు సంచరించు వేళ మనసు మాట క్రియలు ఒక్కటైన వేళ త్రికరణ శుద్ధితో జనులు సంచరించు వేళ ఈ భూమియే స్వర్గమై ధర్మం విలసిల్లుగా ప్రేమ వెళ్ళి విరియుగా శాంతి సుధలు పురియుగా ఏకత్వమే పవిత్రతను అరియే దైవత్వము పరిమళింపజేయుగా పరవశింపజేయుగా వినుడు వినుడు సాహితత్వ బోధామృత సారం సప్తమ వార్షిక ఉత్సవ దివ్య సందేశం రేడియో సాయి సందేశం
భారతదేశ ఆధ్యాత్మిక కల్పవృక్షపు శాఖలలో ఆది శంకరాచార్యులు ప్రతిపాదించి ప్రచారం చేసిన అద్వైత సిద్ధాంతం ప్రత్యేకమైనది. ఇప్పుడు అద్వైతంలో ప్రతిఫలించే ఏకత్వం, పవిత్రత, దివ్యత్వం, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీలను వివరించే శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి ప్రసంగం విందాం.
వందే గురూణాం చరణారవిందే సందర్శిత స్వత్మసుఖావబోధే జనశ్చయే జంగలికాయమానే సంసార హలాహల మోహశాన్యై. శంకర భగవత్పాదులు శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ప్రపంచంలో అధ్యాత్మస్థానంలో గురుస్థానీయమైనటువంటి భారతదేశం బౌద్ధం తర్వాత నిర్వీర్యమై నిరాదరణకు గురై ఆపై నిరీశ్వరవాదాన్ని అవలంబించటం ప్రారంభించిన తర్వాత దేశం చిన్నాభిన్నమైపోతున్నటువంటి వేళ జాతులు, మతాలు, వర్గాలు, వర్ణాలు అన్నీ కూడా భగవంతుడికి భగవత్తత్వానికి దూరమైపోతున్నటువంటి వేళ పరశివావతారమైనటువంటి శంకర భగవత్పాదులు ఒక అవతార కార్యక్రమాన్ని ప్రారంభించుకుని భారతదేశంలో వారు అవతరించి మళ్లీ వేదోద్ధరణ, ధర్మోద్ధరణ చేస్తూ జాతిని ఏకం చేసినటువంటి ఒక మహనీయ సన్నివేశాన్ని మనం ఇవాళ మాట్లాడుకోవాలి. భారతదేశం అంతా కూడా ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో మళ్లీ ఏకత్వాన్ని సమన్వయంగా, సమకాలీనంగా, సమర్థవంతంగా, సంయమనంతో, సహనంతో ఉపాసన చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి జాతి. అటువంటిది నిరీశ్వరవాదానికి లోనైనప్పుడు మళ్లీ ఈశ్వరవాదాన్ని పునఃప్రతిష్ఠ చేసి వేదవాంగ్మయానికి, బ్రహ్మసూత్ర భాష్యాలకి, అలాగే అష్టాదశ పురాణాలకి మళ్లీ పురుడు పోసి, ప్రాణం పోసి, ఊపిరులు ఊది ఈ జగత్తు ఈశ్వరమయమని, ఈశ్వర సర్వభూతానామని, ఆత్మే ఈ సర్వ జగత్తుకి మూలాధారమని, అదే నడిపిస్తున్నదని, అది కదలదని కాని అన్నింటినీ కదిలిస్తుందని, మనోబుద్ది చిత్త అహంకారములు శరీరంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ దానికి ప్రేరకమై, చోదకమై, ప్రచోదితమై అందరినీ నడిపిస్తుందనేటువంటి ఒక దివ్యమైనటువంటి భావన, తద్వారా వసుధైక కుటుంబ నిర్మాణం. ఈ వసుధైక కుటుంబ నిర్మాణమంతా కూడా వేదగతమైనటువంటి భావన. వసుధ అంటే భారతదేశమని మాత్రమే కాదు, సమస్త ప్రపంచము. వసుధ అంటే భూమండలం. ఈ భూమండలమంతా ఒకటి కావాలి అంటే ఎక్కడ ప్రారంభం కావాలనే నిర్ణయమైనప్పుడు ఆదిశంకరులు, శంకర భగవత్పాదులు ఆ పనిని ప్రారంభించారు. సమస్తమైనటువంటి జాతుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న భేదాలని, వాటన్నింటినీ కూడా సవరణ చేసి వేదంతో, వాదంతో సమన్వయం చేసి ఒక నినాదరహితమైన, వివాదరహితమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి శైలీ విన్నానంతో వాంగ్మయ మహాసృష్టి చేస్తూ మళ్లీ జీవుణ్ణి దైవం వైపు నడిపించినటువంటి ఒక అద్భుత ప్రవక్తగా, సరస్వతి స్వరూపంగా మనం భావన చేసినట్లయితే భగవత్పాదులు ఏది చేసినా, దేనిని చూసినా జ్ఞానదృష్టితో చుట్టం మొదలుపెట్టండి అన్నారు. అంటే భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి మూడు స్థాయిలలో వారు వెనక నుంచి వచ్చారు. అధ్యాత్మ స్థాయిలో గనక మనం విచారణ చేయటం మొదలుపెట్టినట్లయితే దాన్ని ఈవేళ ఆంగ్ల భాషలో మనం ఫిజికల్, మెటాఫిజికల్, స్పిరిచువల్ అని మూడు మాటలు వాడుతున్నాం. స్పిరిచువాలిటీ అంటే అధ్యాత్మ ఒక అంతర్వాహిని గనక కాగలిగినట్లయితే, మన ఆలోచనలన్నీ కూడా స్పిరిచువలైజ్ కాగలిగినట్లయితే, దానికంటే తర్వాత దానిని గనక మనం డివినైజ్ చేయగలిగితే, దాని తర్వాత దానిని హ్యూమనైజ్ చేయగలిగినట్లయితే, అంటే మన తలపులు, మన మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు, అది ఒక ప్రవాహ వేగంతో కదులుతున్నప్పుడు, పారాడుతున్నప్పుడు, తారాడుతున్నప్పుడు, ఈ ఆలోచనలన్నీ కూడా ఏం కావాలి అంటే స్పిరిచువలైజ్ కావాలి. ముందు స్పిరిచువలైజ్ అయిన తర్వాత దైవీ శక్తిని దానికి ఆపాదించాలి, దైవభావనని అద్దాలి, అలదాలి. ఈ రెండు అయిన తర్వాత మానవీయమైనటువంటి, పరమాద్భుతమైనటువంటి భావనతో దాన్ని సమాజగతం చేయాలి. సమాజంలో నుంచి, బుద్ధిలో నుంచి, బుద్ధి కుశలతలో నుంచి, ప్రజ్ఞలో నుంచి, కర్మ సుకౌశలంలో నుంచి అధ్యాత్మకి ఎదుగుదాను అంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే మానవ జీవితం, మానవుడి యొక్క ఆయుష్షు చాలా అత్యల్పమైనది, స్వల్పమైనది. కాబట్టి ముందే దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్బలని పదాబ్జములను శ్రీ కాళహస్తీశ్వర అన్నట్లుగా శంకర భగవత్పాదులు అధ్యాత్మలో మొదలుపెట్టి దానిని మేధోగతమైనటువంటి విచారధారతో సమన్వయం చేసి ఒక మానవతావాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, మానవత్వము, మాధవత్వము ఒక నాణానికి ఉన్నటువంటి బొమ్మా బొరుసులుగా భావించమని యూనిటీ అనబడేటువంటి దానిని ఏకత అంటాం. ఏకత్వం కాదు, ఏకత. తర్వాత ప్యూరిటీ, పవిత్రత. డివినిటీ, దివ్యత. ఇందులో ఏది ముందు అనంటే తలపులు కలవాలి, ఆలోచనలు కలవాలి. తలలు కలిసినంత మాత్రాన ఏకత్వాన్ని సాధించలేం. అదంతా ఒక గుంపుగా, ఒక సమూహంగా, ఒక జాతరగా, ఒక వేడుకగా సాగుతుంది. కాని తలపులన్నీ కలిసి ఒకే ఏకోన్ముఖమైనటువంటి భావనతో ఈ సర్వ జగత్తుని కూడా బ్రహ్మమయంగా చూడగలిగినట్లయితే, ఆ బ్రాహ్మీమయమైనటువంటి ఆ స్ఫూర్తితో జీవుడు తరతమ భేదాలు లేకుండా, అరమరికలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా, నీవు వేరు నేను వేరు అన్నటువంటి భావం లేకుండా, నువ్వు నేను ఒక్కటే, త్వమేవాహం న సంశయ. ఇది శంకర భగవత్పాదుల కంటే ముందు ఒక మహా ఉపనిషత్తు బోధించినటువంటి ఒక బోధ. దాన్ని ఆచరణాత్మకం చేశారు శంకర భగవత్పాదులు. ఎట్లా? తమ బోధ ద్వారా. కేవలం ప్రబోధం చేశారా, ప్రచారం చేశారా అంటే ఆ రెండింటినీ దాటి సర్వోన్నతమైనటువంటి ప్రసార మాధ్యమం ఎన్నుకున్నారు. అంటే సర్వోన్నతులైనటువంటి గురువు, గురువులు మూడు రకాలు చెప్పుకుంటాం. ఒకడు ట్రాన్స్లేటర్, మొదటివాడు ట్రాన్స్పోర్టర్, మూడోవాడు ట్రాన్స్మిటర్. శంకర భగవత్పాదులు, సత్యసాయి భగవానుడు వీళ్ళు ట్రాన్స్మిటర్స్. వాళ్ళు ట్రాన్స్లేట్ చేయరు. ఎందుకంటే ఎక్కడో ఉన్నది తెచ్చి మనకు అందించరు. ఏది అందించాలో, ఏది ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. గనక ఈ అద్వైత భావనా స్థితి మనం కాస్త శంకర భాషలో, శంకర భావనలో, శంకరుడి యొక్క హృదయంతో మన హృదయాన్ని గనక రాపిడి పెట్టగలిగినట్లయితే, అద్వైతం మతం కాదు, అద్వైతం సిద్ధాంతము కాదు, అద్వైతం ఒక భావన. సామాన్యార్థంలో అద్వైతం అంటే రెండు లేవు అని. అసలు శంకర భగవత్పాదుల అద్వైతం రెండు లేవని కాదు, ఉన్నది ఒకటే అని. రెండు లేవు అంటే రెండింటినీ నువ్వు చూస్తున్నావని అర్థం. అసలు ఉన్నది ఒకటే, ఏకం సత్, విప్రాబుధావదంతి. ఆ సత్యం అనేటువంటి ఆ ఏక వస్తువు అనేక కోణాలలో 360 డిగ్రీలలో ఆవిష్కృతమవుతూ ఉంటుంది. గనక జీవుడు తన సాధనా సంపత్తిని బట్టి, ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, బహుజన్మాంతర సంస్కారాన్ని బట్టి, మూలవాసనా క్షయం చేత అదే వస్తువుని భిన్న భిన్నంగా చూస్తూ ఉంటాడు. గనక వస్తువు మారటం లేదు, వస్తువుని చూస్తున్న దృష్టి మారుతూ ఉన్నది. గనక శంకర భగవత్పాదులు ఆ దృష్టినంతా కూడా సృష్టితో సమన్వయం చేసి, ఆ యూనిటీ అనేటువంటి ఆ తలపులు ఏకం కావాలి, షణ్మత స్థాపనాచార్యులై దానిలో ప్యూరిటీని నింపారు. ఈ ప్యూరిటీకి బెరామీటర్ ఏది, దీని కొలమానం ఏమిటి? మంచి చెడు రెండు తెలుసు, మరి పవిత్రత, అపవిత్రతలో ఏది అపవిత్రత అంటే ప్రపంచానికి హాని కలిగించే ఆలోచనే అపవిత్రత, ఇంకేమీ లేదు. మరి ప్రపంచానికి సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని, భద్రతమైనటువంటి స్థాయిని, ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, గాంభీర్యాన్ని, ఉదాత్తతని, ఉన్నతిని, ఉత్కృష్టమైనటువంటి స్థితిని అందించగలిగితే అది పవిత్రత. పవిత్రత దేనికి బెదరదు. పవిత్రత అన్నింటినీ క్షాళన చేస్తూ వెళుతుంది, తాను పవిత్రమైనది కనుక. మళ్లీ అపవిత్రత అనేటువంటి రెండవ పదం రాగానే ద్వైతంలో పడిపోతాం. కనుక శంకరాద్వైతంలో పవిత్రత అపవిత్రత రెండు లేవు, జ్ఞానము అజ్ఞానము రెండు లేవు, చీకటి వెలుగు రెండు లేవు, జనన మరణాలు లేవు. అంటే ద్వంద్వాతీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన. ఈ సమస్త సృష్టిని భగవంతుని యొక్క విలాసంగా, భగవంతుని యొక్క ఆనంద రేఖగా, ఒక పరమాద్భుతమైన జ్ఞాన వేదికగా గనక జీవుడు చూడగలిగినట్లయితే, శంకర భగవత్పాదులు అందుకనే ఆత్ అంటే ఏమి, మా అంటే లేదు అని చెప్పారు. మరి ఏమీ లేదంటే ఆత్మ సాక్షాత్కారం అన్నారు, ఆత్మను పట్టుకోవాలన్నారు, ఆత్మ విచారణ చేయమన్నారు, ఆత్మవిచారణ మార్గం అన్నారు. మరి ఇన్ని ఏర్పడ్డాయే, మళ్లీ అదే భగవత్పాదులు లేదంటారంటే ఆత్మ అంటూ ప్రత్యేకంగా లేదు, ఉన్నదంతా ఆత్మే. నీవు ఆత్మవై ఉన్నావు, నీ దేహం కూడా ఆత్మే అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి మార్మికతని, ఒక రహస్యాన్ని, ఒక గుహ్యమైనటువంటి రాజవిద్యని ఈ జగత్తుకి అద్వైత భావనా భూమికలో నిలబెట్టారు. అందుకనే అద్వైతామృతధార కురియ అంతరంగమనడి పాత్ర తెరచి ఉంచు, బోర్లించి ఉండగా బొట్టైన చిక్కదు, తెరచి ఉంచిన చాలు తరచనగును. వర్షం పడుతూ ఉంటుంది, అది అద్వైతామృతధార కురుస్తూ ఉన్నది. ఆ వర్షంలో నీళ్లు పట్టుకుందామని వెళ్లాం, లేదా అమృతాన్ని పట్టుకోవాలని వెళ్లాం, పొరపాటున బోర్లించి ఇంట్లోకి వచ్చేశాం, వాన వెలిసింది, ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్లలేదు. కాబట్టి ఇక్కడ కావలసినది ఏమిటంటే, రసముయన్ నిష్ఠ అనేటువంటి అలంకార శాస్త్రంలో ఉన్న సూత్రం ప్రకారం రసోవై సహా ఈశ్వర స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి అన్నిటా అంతటా సర్వవ్యాపకుడైనటువంటి మహా చైతన్యాన్ని, ఆ మూలాన్ని పట్టుకోవాలని భగవత్పాదులు దానికి ఒక పవిత్రత అనేటువంటి శబ్దాన్ని, దాని వేళ మనం ఇవాళ భాషలో ప్యూరిటీ అని వాడుతున్నాం. ఆ ప్యూరిటీ పూర్ణత్వం, ప్యూరిటీ సమగ్రత్వం, ప్యూరిటీ సమన్వయం, ప్యూరిటీ సహనం, శాంతి, ప్రేమ, ఆనందం. ప్రపంచంలో ఏది ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుందో, జీవుడికి జీవితం పట్ల ఒక మమకారాన్ని చక్కగా పెంచగలదో, మమతానుబంధాలని బలీయం చేయగలదో, అహంకారాన్ని తుంచగలదో, అహంస్ఫురణని వెలిగించగలదో, తమస్సుని జార్చగలదో, తపస్సుని వెలిగించగలదో, అది ప్యూరిటీ. అటువంటి ఆ పవిత్రమైనటువంటి భావన ఎప్పుడైతే మనకి కలుగుతుందో, ఆ తర్వాత మనం అనుభవించేది, మనకు అక్కరకొచ్చేది, మనం మిగుల్చుకోగలిగేది, మనల్ని మనం సరిదిద్దుకోగలిగేది ఒక్కటే, దాని పేరు డివినిటీ. అందుకనే ఈ డివినిటీ అనేది భూలోకాన్ని విడిచిలేదు, లోకమును వీడి రసము లేదు, ఉన్నదంతా ఇహమేవా అన్నది వేదం. ఇక్కడే, ఇప్పుడే, నౌ అండ్ హియర్. దీనిని గనక మనం సమన్వయం చేసుకున్నట్లయితే, శంకర భగవత్పాదుల యొక్క బ్రహ్మసూత్ర భాష్యం గాని, సౌందర్య లహరి గాని, వారి భాష్యాలు గాని, వాటన్నింటినీ జాగ్రత్తగా విచారణ చేస్తూ వెళితే అంతఃసూత్రం ఏమిటంటే ఐక్యత. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, ఇది మనం చాలా తరచుగా వాడే మాట. అక్కడ మనస్యేకం అంటే ఆలోచన. నాలుగు ఆలోచనలలో మూడు చెడ్డవి, ఒకటి మంచిది అయితే ప్రయోజనం లేదు. ఆలోచన పుట్టగానే దానిని హ్యూమనైజ్ చేయాలి, దానిని స్పిరిచువలైజ్ చేయాలి, దానిని డివినైజ్ చేయాలి. అప్పుడు మన నుంచి ఆ ఆలోచన ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడ ప్రారంభమైందో, అది కంఠస్థానం వరకు వచ్చినప్పుడు వాక్కు అవుతున్నది. వచస్యేకం, ఏది ఆలోచించానో అది అనాలి, ఏది అన్నానో అది చెయ్యాలి. ఈ మూడింటి మధ్య సమన్వయం గనక లేకపోయినట్లయితే అనర్థం ఏర్పడుతుంది గనక. ఈ మూడు ఉన్నటువంటి వాడు మహాత్ముడవుతున్నాడు. మహాత్ముడు అంటే ఆత్మను ఎరిగిన వాడిని కాదు, ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా ఈ మూడింటిని ఏకంగా చూడగలడో, అంటే ఏది ఆలోచించాడో, ఏది అన్నాడో, దేనిని చేశాడో, ఏది చేయగలడో దానిని మాత్రమే చెప్పినటువంటిది. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి దానిని అధ్యాత్మ భావనలో త్రిపుటీకరణము అంటాం. త్రిపుటి అంటే ఏం లేదు, మూడు ముళ్ళు ఒక్క చోట గట్టిగా వేసినట్టు. ఇది ఎట్లాగైతే ఒక బ్రహ్మముడి అవుతున్నదో, ఇక్కడిది అధ్యాత్మ సీమలో చాలా పరమ ఆనందదాయకమైనటువంటి విషయం. కాబట్టి శంకర భగవత్పాదుల అవనీ సంచారం కేవలం 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాలు జీవుడికి కూడా ఇక్కడ ఎన్నాళ్లు ఉన్నామని కాదు, ఉన్నన్నాళ్లు ఏం చేశామన్నది జీవితాన్ని నిర్ణయిస్తుంది, జీవిత పరమార్థాన్ని చెప్తుంది. గనక ఈ యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అనబడేటువంటిది శంకర భగవత్పాదులు ఆంగ్లంలో చెప్పకుండా చక్కగా సంస్కృతంలో చెప్పారు. ఎందుకంటే వారు అప్పటికి ఆంగ్ల భాష లేదు గనక. ఇవాళ మనకు ఆంగ్లంలో చెప్తే తప్ప అర్థం కాదు గనక వీటన్నింటినీ కూడా మనం సమన్వయం చేసుకోవలసిన పనుంది. అయితే వారు చేశారా అంటే, శ్రీకృష్ణ కర్ణామృతంలో భావాలు ఎట్లా ఉన్నా శ్రీరామ కర్ణామృతం రాశారు ఆయన. శ్రీరామ కర్ణామృతంలో జానాతి రామ తవనామ రుచిం మహేశో అంటూ మొదలు పెడతారు. అంటే శివుడు ఏ మంత్రాన్ని చదువుకుంటాడు కైలాసంలో అంటే నారాయణ మంత్రం చదువుకుంటాడు. వైకుంఠంలో నారాయణుడు ఏ మంత్రం చదువుకుంటాడు? ఓం నమ శివాయ చదువుకుంటాడు. అద్వైత భావన. అందే జానాతి రామ తవనామ రుచిం మహేశో. రామాని నామం యొక్క రుచి ఎవరికి తెలుసంటే ఎవరికి తెలియదు, ఒక్క ఈశ్వరుడికి తప్ప అంటారు. అట్లాగే రామకరణామృతంలో వెళుతూ 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 ఒక స్వగతంలాగా ఒక ఆనంద రేఖ ఆయన హృదయంలో పటమరించినప్పుడు, ఒక కవితామృతధార పెల్లుబుకినప్పుడు శ్రీరామో లలితాంబికే అంటారు. చాలా కరుణాస్ఫోరకమైన భావన. నేను ఉపాసిస్తున్నా, నేను భావిస్తున్నా, నేను సంభావిస్తున్నా, నేను ఊహిస్తున్నా, నేను కాల్పనిక జగత్తులో విహారం చేస్తున్న వేళ చూస్తున్నా, ఇదంతా లలితాదేవి యొక్క స్వరూపమే ఈ రాముడా అంటారు. చూశారా, ఇది అద్వైత భావన. అక్కడ రెండుగా లేవు, రెండుగా చూసినంతసేపు దానికి కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ అంటాం, పోలికలు చాలికలు ఇవన్నీ ఉంటాయి కనుక ఆలోచనలు పేలికలైపోతాయి. ఇట్లా కాకుండా జీవుడు ఏకత్వాన్ని సాధించాలి అంటే మనస్సుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని సమన్వయం చేసుకోవలసి ఉన్నది. ఇది శంకర భగవత్పాదల వాంగ్మయం నిండా. అది శివానందలహరి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే. అందుకే వారు అంటారు శివానందలహరిలో, శంభుజ్ఞాన వసంత సంగిని హృదారామయ్యహ జీర్ణచ్ఛద స్రస్తాభక్తి లతాచ్ఛటా విలసిత పుణ్యప్రవాళశ్రితాః దీష్యంతే గుణకోరక జపవచ పుష్పాశ్చ సద్వాసన జ్ఞాన ఆనంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. అసలు ఈ ప్రకృతిలో పరమేశ్వర స్వరూపమైనటువంటి దీనిలోనే అన్నీ పుడుతున్నాయి, మొగ్గలు వికసిస్తున్నాయి, కాయలవుతున్నాయి, పళ్ళవుతున్నాయి. ఆ సంవిత్ఫలము ఎప్పుడు కలుగుతున్నదంటే జ్ఞానము పటమరించినప్పుడు, అది ఒక ఆనందమైనటువంటి సెలయేరై ఒక తేనవాకగా ప్రవహిస్తున్నప్పుడు. దేనిని పొందాలో ఆ సంవిత్ఫలాన్ని మనం పొందాలి అని చెప్తూ ఈ సర్వ జగత్తు కూడా ఆత్మమయంగా భావన చేయమన్నారు. అయితే అది ముందే చేయగలమంటే చెప్పాలి. ముందే శంకర భగవత్పాదులు మూడేళ్లకే సన్యాసిగా ఉండటానికి నిర్ణయించుకున్నారు. అంటే ఒక్కొక్క అవతారం కూడా ఈ మూడు భావాలని నాలుగు వేదాలలో దశోపనిషత్తులలో ఒక మహాసారంగా ఏర్పడి ఉన్నటువంటి భావన జ్యుతి అంటే కాంతిని జగత్తుకు అందించారు. ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ మూడింట్లలో ఇంకొక విషయాన్ని మనం స్పష్టం చేసుకోవాలి. శంకర భగవత్పాదులకి మనకి ప్రాతిపదిక వారి వాంగ్మయం, వారు చెప్పినటువంటి భాష, వారి అభివ్యక్తి, వారు మండన మిశ్రుడి లాంటి వ్యక్తితో చేసినటువంటి వాదన. దానిలో తర్కం ఉంది, మీమాంసం ఉంది, వ్యాకరణం ఉంది, అనేకమైనటువంటి అపారమైన భావ సంపద ఉంది. ఇది ఒక ఎత్తైతే కాలగమనంలో కాలం అనేకమైనటువంటి ఋతువు వెంట ఋతువు ప్రకృతి ఎట్లాగైతే రూపాంతరీకరణం చెందుతూ వస్తున్నదో, ఎట్లాగైతే యుగధర్మం మారుతూ వస్తున్నదో, కృతయుగం త్రేత అయింది, త్రేత ద్వాపర అయింది, ద్వాపర కలియుగం అయిపోయి 5478 సంవత్సరాల దీంట్లో సుమారు 85 సంవత్సరాలు ఈ సర్వ జగత్తుని కూడా, ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ అన్నటువంటి మూడింటిని కూడా సమన్వయం చేస్తూ వచ్చినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి అవతారం. ఏమిటేదంటే, ఔపధేయం మనకు సత్యనామం బిచ్చి నడతకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికాంతుల వెలార్చి వచ్చమా స్వామి కల్హారమై విచ్చమా స్వామి మల్హారమై. ఒక శతపత్ర సుందరంగా సహస్ర దళంగా అనేకానేకమైన తన దేహానికి సత్యమని పేరు పెట్టుకుని తాను నడిచిన ప్రతి అడుగులోనూ ధర్మాన్ని నిరూపణ చేసి తద్వారా ఈ జగత్తు మొత్తానికి శాంతి ప్రేమను వరదానం చేసినటువంటి ఆ స్వామి కల్హారమై విచ్చుకున్నారు. మల్హారము అంటే బంగారం. ఆ బంగారమై బంగారం దేనికి సంకేతం అంటే పూర్ణమైనటువంటి ప్రజ్ఞకి, పూర్ణమైనటువంటి ఆత్మప్రజ్ఞకి, పరబ్రహ్మ తత్వానికి సంకేతం. కాబట్టి అది ఒక సాకారమై ఈ జగత్తులోకి వస్తే అది మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అంటే ఆదిశంకరుల నుంచి ఆనంద సాయి వరకు మనం గనక తీవ్రమైనటువంటి విచారధారలో మన మనస్సుని లగ్నం చేయగలిగినట్లయితే, ఈవేళ మన అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో యూనిటీ ముందు సాధించండి, తలపులన్నీ ఒక్కటి చేయండి, పరమేశ్వరుడి వైపు మీ ఆలోచనలు పరిగెత్తించండి, మనస్సుని అక్కడ స్థిమితం చేయండి, సంస్థితం చేయండి, ఒక్కరుగా ఉండండి, ఒక్క భావనతో ఉండండి. ఏకాత్మ భావనను మించిన అధ్యాత్మ సాధన లేదని ఆ యూనిటీకి స్వామిచ్చినటువంటి నిర్వచనం పరమాద్భుతం. ఇక పవిత్రతకి స్వామిచ్చినటువంటి నిర్వచనం, అది అనిర్వచనీయమైన నిర్వచనం. ఆ ప్యూరిటీ అనేటువంటి దానికి సౌశీల్యాన్ని, శీలాన్ని ప్రధానం చేశారు. The end of education is character. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై, వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరుచోట లేవు. ఇది అధ్యాత్మ. ఈ వెలుగులు బయట వెలుగులన్నీ సూర్యుడి వెలుగు సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత దొరకదు. చంద్రోదయం మళ్లీ తెల్లవారేపటికి చంద్రకాంతులు సుషుమ్నా కిరణాలు దొరకవు. కాని లోపల ఉన్న లో వెలుగు ఉన్నదే యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఆత్మే ప్రకాశమానమై దాన్నే స్వామి చరాచరమయమై శ్రీమయమై వాంగ్మయమై పరాత్పరమయమై శ్రీమయమైని ఎందు వెలుగుతున్నది అది నీవు అనేది తెలుసుకో. ఆ నీవు అనేటువంటి ఆత్మని గనక నీవు తెలుసుకోగలిగితే, నాలో ఉన్న ఆత్మ సర్వులయందు ఉన్నది అన్నప్పుడు తరతమ భేదమే లేదు, ఈ ద్వైతం లేదు, ద్వంద్వాలు లేవు. వీడు గొప్ప, వాడు తక్కువ, వీడు జ్ఞాని, వాడు అజ్ఞాని, వీడు పండితుడు, వీడు పామరుడు, వీడు ధనవంతుడు, వాడు బీదవాడన్నటువంటి ఈ భావం మనస్సుకి రాకుండా హృదయంతో ఈ జగత్తుని చుట్టమే పవిత్రతకి అది ఒక దివ్యమైనటువంటి నిర్వచనం. మనస్సుతో చూసినంతకాలం స్పర్ధ గనక దాన్ని మనస్సుని దాటండి, అధిమానసికమైన స్థాయికి వెళ్లండి, శుద్ధ మనస్సుని ఏర్పరచుకోండి, దానిలో నుంచి హృదయావిష్కరణ చేసుకోండి. అందుకే మనందరికీ పరిచయమైన స్వామి మాటలలో ఈ ప్రపంచం మొత్తానికి ఒక్కటే ఒక్క భాష ఉంది, లిపిలేని భాష అది. ఆ భాష హృదయ భాష. ఆ హృదయ భాషను మీ భాష చేసుకోండి, సర్వ జగత్తులో విజేతగా మిగలండి. ఇంద్రియాలను జయిస్తే విజేత కాదు, మనల్ని మనం జయించుకోవాలి, ఆత్మను ఎరగాలి అనేటువంటి ఆ ప్యూరిటీ. ఇక డివినిటీ ఏమిటంటే మానవత్వానికి మాధవత్వానికి సన్నని సీమారేఖ, ఒక దారపు పోగంత ఎడ ఉన్నది. మానవత్వం గనక కాయ అయినట్లయితే మాధవత్వం పండిన పండు. కాయ పండు కావటానికి ఎక్కువ సమయం పట్టదు, కాని ఒక చిన్న మొగ్గ పువ్వు కావటానికి కొంత సమయం పడుతుంది, పువ్వు కాయ కావటానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, కాని కాయ పండు కావటానికి ఆవరణ మల విక్షేప దోషాలు లేకుండా పరమేశ్వర భావనతో ఈ సర్వ జగత్తు కూడా ఈశ్వర సంకల్పంగా కల్పితంగా, అదే శంకర భగవత్పాదులు దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు. దేశము కాలము, కలనం అంటే వస్తువు, కనపడుతున్న ఈ వస్తువులన్నీ చలచలితమైనవి, మార్పు చెందుతూ ఉంటాయి, మార్పు చెంది చెంది కాలగర్భంలో కలిసిపోతాయి. జీవుడి దేహము అంతే కనుక జీవుడి లోపల ఉన్నటువంటి ఆలోచనాధార, దానిని ఆలోచనామృతము ఆపాతమధురము చేసుకుంటూ జగజ్జేగీయంగా ఈ సృష్టిలో వసుధైక కుటుంబ నిర్మాణం చెయ్యాలి అని ప్రబోధం చేసినటువంటి పరమాద్భుత స్థాయి. అందుకనే సత్యసాయి భగవాను ప్రత్యేకంగా చూస్తే మనకు అర్థం కాదు, శంకరులని ప్రత్యేకంగా చదివితే ఆయన అర్థం కారు. శంకరులని స్వామిని సమన్వయం చేయాలి, స్వామిని జగత్తుని సమన్వయం చేయాలి, స్వామిని జీవుణ్ణి సమన్వయం చేయాలి. అప్పుడు స్వామి యొక్క ఉదాత్తమైనటువంటి వైఖరి, ఈ ఏకత ఎప్పుడు వస్తుంది అంటే, చూడండి, భిన్నత్వంలో యాతన ఉంది, ఏకత్వంలో ఆనందం ఉన్నది. ఈ పని నేను చేయాలి అని నిర్దేశించుకుని ఒకే లక్ష్యంతో, ఏక లక్ష్యంతో, ఏక గమ్యంతో గనక నేను ఆలోచన ప్రారంభించినట్లయితే నా ప్రయాణం తేలికవుతుంది. వెళదామనుకున్న ప్రదేశం వేరు, వెళుతున్న దారి వేరు, చేరుతానో లేదో తెలియదు, చివరికి చేరేది ఎక్కడికో. ఇది ఆనందానికి సుదూరమైనటువంటి భావన. ఇక రెండవది ప్యూరిటీ. ప్యూరిటీ మాట్లాడే వస్తువు కాదు, అది జీవధార, జీవితం యొక్క సంస్కార రేఖ అది. ఈ ప్యూరిటీ గురించి ఒక గంట రెండు గంటలు మాట్లాడే కంటే ప్యూర్గా మన ఆలోచన ఉంచుకోగలిగితే యూఆర్ ప్యూర్. అంటే ఎవరి పట్ల ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా, ఏ రకమైనటువంటి వైషమ్యం లేకుండా, పగ లేకుండా, కేవల ప్రేమతో గనక మనం ఉండగలిగితే అది నిజమైనటువంటి పవిత్రత. ఈ యూనిటీ ప్యూరిటీ రెండూ కలిపితే దాని పేరు డివినిటీ. అంటే ఈ రెండూ ఉన్నవాడు డివైన్ అయి ఉన్నాడు. డివైన్ అంటే పర్సనా, ఆ పర్సనాలిటీ ఉన్నవాడు అదిగో సత్యసాయి భగవానుడు. ఐదడుగుల మూడు అంగుళాల దేహంలో సర్వ జగత్తుని కూడా ఈశ్వరమయం చేసి ఈ జగత్తుకి దిశానిర్దేశం చేసి ఒక మహాద్భుతమైనటువంటి జాతికి రెండు మార్గాలు ఉపదేశించి యూనిటీ వల్ల ఏమొస్తుంది? ప్రేమ ఏర్పడుతుంది. ప్యూరిటీ వల్ల ఏం ఏర్పడుతుంది? లవ్ ఏర్పడుతుంది. ఆ ప్రేమ ఏర్పడుతుంది. ఆ ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? అది సేవ నిష్కామకర్మ ఏర్పడుతుంది. ఒక భారతీయమైనటువంటి పరమాద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఆయన అలాగే చెప్పాలి ఈ లోకానికి వేళ. ఆ రెండూ చెప్పారు. 18 పురాణాల సారాన్ని హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఇవి మనకి నినాదాలుగా కాకుండా అధ్యాత్మ సాధనా మార్గాలుగా నాలుగు మహావాక్యాలుగా మనం భావించగలిగినట్లయితే ఈ మనశ్యేకం కర్మణ్యేకం మహాత్మనః, గుళ్లు గట్టించి గోపురాలు గట్టించి పుణ్యక్షేత్రాలకు వెళ్లి నేను మహాత్ముడైనాను అనుకునే కంటే అవన్నీ చూస్తూ చేస్తూ ఆనందిస్తూ నేను నేనుగా జీవించగలిగితే ఒక యూనిటీతో, ఒక ప్యూరిటీతో, ఒక డివినిటీతో, అందరితో ఒకటిగా నాలో అందరిని చూడగలిగినటువంటి స్థాయికి వెళ్లగలిగినట్లయితే ఈ ఏకత, పవిత్రత, దివ్యత ఈ జాతికి మహాసందేశంగా వరదానమై జయకేతనం ఎగరవేస్తూ మళ్లీ ఒక మానవతావాదం దృఢంగా శంకరుల తర్వాత ఈ జగత్తు శంకరుల కాలంలో కేవల భారతదేశానికి హిమాలయాల వరకు పరిమితమైనటువంటి ఒక భావధారని స్వామి దారి మళ్లించారు. మళ్లించి ఎక్కడికి తీసుకెళ్లారంటే సమస్త ప్రపంచానికి ఇచ్చారు. ఆ వసుధైక కుటుంబ నిర్మాణం ఎక్కడన్నా జరిగిందా చూపించండి వేదంలో ఉన్నదంటే అదిగో ప్రశాంతి నిలయంలో కుల్వంత్ హాల్లో రోజు చూడొచ్చు అని చెప్పగలగాలి. ఇది కేవలం స్వామి 86 సంవత్సరాల తమ అవనీ సంచారంలో పరమోదారంగా పరమోత్కృష్టంగా పరమోన్నతంగా పరమ పవిత్రంగా అందరి యందు ఆ ప్రేమ భావనతోనే ఉండి తాను ప్రేమమూర్తి అయినారు కనుకనే మన అందరి ప్రేమని కూడా స్వామి అందుకున్నారు. స్వామిని పూజించటం ఒక ఎత్తు, స్వామిని ప్రేమించటం ఒక ఎత్తు. ఇటువంటి ఇన్ని ఆలోచనలు కలగటానికి మనం ఇదిగో ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలో వారి దివ్య శ్రీ చరణాలకి దగ్గరగా కూర్చొని రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ సప్తమ వార్షికోత్సవ శుభ సందర్భంలో జాతులు మతాలు అన్ని కూడా ఏకమై అఖండమై చిద్ఘనమై అనాహతమై ఒక పూర్ణమైనటువంటి ఆనంద బిందువుగా భాషించగలిగినటువంటి ఈ మహత్తర మహాసన్మంగళ వేళ ఇవాళ రేడియో సాయిలో స్వామి అనుగ్రహం చేత తమ తమ పాత్రని పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐక్యత, ఈ పవిత్రత, ఈ దివ్యత ఉన్నాయి కనుకనే ఇట్లా 7 సంవత్సరాలు నిరాటంకంగా అందరి మన్ననలు పొందుతూ వెళుతున్నది గనక అందరికీ శుభకామనలు నేను తెలియజేస్తూ ఇట్లాగే స్వామి మన యందు ఒక ప్రచోదితమైనటువంటి మహాచైతన్యాన్ని ఆలోచనాగ్నిని నిరంతరము రగిలిస్తూ జ్ఞానాగ్నిలో మన కర్మలన్నీ దగ్ధం చేయిస్తూ జన్మ ఎత్తినందుకు ఈ జన్మకి ఒక పూర్ణతని సమగ్రతని సంపూర్ణమైనటువంటి భావనని కలిగిస్తూ మన అందరి జీవితాలు ఒక ప్రవాహ వేగంత చక్కగా ప్రసన్నంగా ప్రశాంతంగా హాయిగా పలవించుగాక అని స్వామిని మనసా వచసా శిరస అదే యూనిటీ ప్యూరిటీ డివినిటీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మళ్లీ మరొక్కసారి శంకర భగవత్పాదులకి సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామికి ప్రణమిల్లుతూ మీ అందరికీ సాయిరాం.
శ్రోతలింతవరకు అద్వైతంలో ప్రతిఫలించే ఏకత్వం, పవిత్రత, దివ్యత్వం, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీలను శ్రీ శంకర భగవత్పాదుల యొక్క అద్వైత సిద్ధాంతంతో సమన్వయిస్తూ శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు అందించిన ప్రసంగం విన్నారు.